దాన్ని అల్లవాడి మీద కొట్టంటే కొడతాడు. ఆయనకేంటి, ఆయన చేతిలో ఉంది ధనస్సు. అందుకే ఓ భగవానుడా, నన్ను బాధించకు, నీ ధనస్సులతో నన్ను అనుగ్రహించు, అలాగే నా ధనస్సుకున్న బాణాన్ని వేస్ట్ చేయకు సుమా, నన్ను ఏమి ఇబ్బంది పెడుతున్నాయి వాటిని కొట్టు అని అన్నారు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, యాత ఇషశివతమ శివం బభూవతే ధనుః. అది ఎక్కడ అర్థం పూర్తి ఇక్కడ వచ్చేసాం. అంటే ఎవరి దగ్గరికి వచ్చాం, రుద్రుడి దగ్గరికి వచ్చాం. ఆ రుద్రుడు ఈ ప్రకృతి రూపమైనటువంటి తన తనువు నుంచి ప్రసరిస్తున్న అనంత శక్తులే ఇషువులు. ఈ ఎనిమిది రూపములుగా ఆయన వీటిని ప్రసరింపజేస్తున్నాడు. దాన్ని మనకి చిట్ట చివరికి వచ్చేటప్పటికీ ఏ పృథివ్యాం ఏ దివి ఏషాం అని వర్ణిస్తారే అక్కడ, సహస్రాని సహస్రసో ఏ రుద్రాది భూమ్యాం అని ఆ వర్ణించేటప్పుడు సహస్ర సహస్ర శక్తులతో పృథివు నుంచి అంతరిక్షం నుంచి వీటన్నిటి నుంచి బాణాలు వేస్తున్నాడు రుద్రుడు అని అర్థం. బాణాలంటే ఈ ఎనిమిదింటి నుంచి కూడా మన వైపు ప్రసరిస్తున్నటువంటి శక్తులే. ఈ శక్తులు మనకు అనుకూలమైతే ఆనందం, ప్రతికూలమైతే అబ్బో గుచ్చుకుందన్న, అనుకూలమైతే అఘోరము, అనుకూలమైతే అఘోరం, ప్రతికూలమైతే ఘోరం. ఘోరం అఘోరం కూడా ఈశ్వరుడి శక్తులే. అది తెలుసుకోవడానికి రుద్రం అది అనేకసార్లు గొంతు చించుకున్నాం, కానీ ఇక్కడ ఒక్కసారి అన్వయించుకోమని చెప్పడం. ఆ రుద్రుడే అష్టమూర్తులై వ్యాపించి ఉన్నాడు, ఆయన దక్షిణామూర్తి. అది ఇక్కడ చెప్పడం. ఇక్కడ ఈశ్వరుడు అని అర్థం అన్నమాట. ఈశ్వరుడు అంటే విశ్వవ్యాపకమైన మహా చైతన్యమే ఈశ్వరుడు, సర్వమును శాసించేవాడు. ఈ సూర్య చంద్రాదులన్నీ ఆయన ఐశ్వర్యములే. అంతే కదండి, ఐశ్వర్యములన్నీ ఆయన గనుకనే ఆయన ఈశ్వరుడు అయ్యాడు. వీటికి శాసకుడు ఆయన గనుక ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు భూరంభాంసనలోనిలోంబర మహర్ణాతో హిమాంసు పుమాన్. భూరంభాంసనిలోనిలోంబర అంటే భూ అంటే జలము, భూమి అంటే మనం చూస్తున్న భూమి, అంభాంసి అంటే జలములు అని అర్థం, అనలహ అంటే వాయువు, అనిలహ అంటే అగ్ని, అంబరహ అంటే ఆకాశము, అహర్నాథ అంటే పగటికి రాజైన సూర్యుడు, హిమాంశు అంటే చంద్రుడు, పుమాన్ అంటే పురుషుడు అంటే జీవుడు. ఇలా ఎనిమిది విధములుగా ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యశైవ మూర్త్యష్టకం, ఎనిమిది విధములుగా ఆయనే ఉన్నాడయ్యా అని. అంటే బయటంతా ఆయన ఎనిమిది విధములుగా ఉన్నాడనమాట, బాగానే ఉంది. కనుక బయట మనం చూస్తే ఎనిమిది కనిపిస్తున్నాయి. ఎనిమిదికి శాసకుడైన పురుషుణ్ణి ఈశ్వరుడు అన్నాం. ఏది విశ్వపరంగా చూస్తే ఈశ్వరుడు తెలిపాడు. ఈ ఎనిమిదికి ఎనిమిదింటిని నడిపే ఈశ్వరుడు తేలాడు. ఆ ఎనిమిది అక్కడే ఉన్నాయా, ఇట్రా మళ్ళీ మ్యాక్రో మైక్రో ఈ గొడవే. అది మ్యాక్రో బయట చూసావు, మైక్రోకి రా, నీ వైపురా, నీలో ఎనిమిది తప్ప మరొకటి ఉందా? ఈ ఎనిమిది చూడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం లేవా? ఉన్నాయి. నాలో అగ్ని లేదండి అంటే ఒళ్ళు చల్లబడిపోతుంది, పడేయాలి బండి, ఇంకా లాభం లేదు. వాయువు లేదని అంటాం, ఎలా అంటాం, కూర్చుని ఊపిర్లు తీస్తున్నాంగా. వాయువు ఉంది, ఇక భూమి ఉంది అనడానికి లేదని ఎవడు అనలేడు. మనలో ఉన్న ప్రతి భావములోనా భాగ్యమునందరు అందు గిట్టుదా. ఎనిమిది ఎక్కడున్నాయో చెప్పాడు, ఐదు అయిపోయాయి కదా. అయితే సూర్యుడు చంద్రుడు బయట ఉన్నారు కదా, మరి ఇన్ని నక్షత్రాలు ఇన్ని గ్రహాలు ఉంటే సూర్యుడు చంద్రుడు ఎందుకు చెప్పారు, ఎన్నుంటే మనకెందుకండి, మనకేం పనికి వచ్చాయో అదే చెప్పుకున్నాను. ఇక్కడ సూర్యుడు చంద్రుడే మనకు వచ్చేవాళ్ళు, అలాగే మనలో సూర్య చంద్రులు ఎవరు, ఇది చెప్తున్నాడు. ఈ ఎనిమిదింటిని మనకి సరిగ్గా గీతలో భూమి రాపో అనలో వాయువు ఖం మనో బుద్ధి రేవచ, భూమి రాపో అనలో వాయువు ఖం వరకు పంచభూతాలు, మనోబుద్ధి అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి దష్టద, మనోబుద్ధి అహంకారములు ఈ మూడు కలిపి మనం ఒకే అంతఃకరణ చైతన్యం అన్నప్పటికీ దాని యొక్క వృత్తులు బట్టి మనం చెప్పుకునే మనస్సు బుద్ధి. బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది. మనస్సు ఈ అనుభూతులు ఇవన్నీ భావన చేస్తూ, ఈ పరిమిత భావాన్ని చేస్తూ మననశీల వృత్తి కలది మనస్సు అన్న. ఈ మనస్సు బుద్ధి, ఈ మనస్సు చంద్రుడు, అందుకే చంద్రమా మనసోజాత అన్నాం. ఇక బుద్ధి ఉన్నదే ప్రచోదన లక్షణం, ప్రకాశక లక్షణం. ఆ బుద్ధే కదండి చెప్తోంది ఇది అది అది ఇది అని, దాన్ని బట్టే మనం నిర్ణయించుకుంటున్నాం. దేహంతో దాదాత్మ్యం చెందినా బుద్ధి వల్లే కదా జరిగింది. కనుక ఈ బుద్ధి అనేవాడు సూర్యుడు వంటి వాడు. ఆయన ఎలాగైతే వచ్చేది అది ఇది అని ప్రేరేపించి ప్రచోదనం ప్రకాశకం రెండూ కలిగిస్తున్నాడు, అలాగే మనలో బుద్ధి సూర్యుడయ్యాడు. ఇదంతా నేను అనుకునే అహంగాడు ఉన్నాడే వాడు ఎనిమిదో వాడు. అర్థమైంది కదా, ఈ ఏడింటితో తన్మయం చెందిపోయేవాడు ఎనిమిదో వాడు. ఏడింటితో తన్మయం చెందిపోయాడు వాడు జీవుడు, కానీ ఈ ఎనిమిది అయిన వాడు ఆ పరమాత్మ. అది తెలుసుకోవాలి. అది తెలిసింది ఎప్పుడు, వీడితో తన్మయం చెందిన జీవుడు కూడా ఎవడైపోయాడు, ఈశ్వరుడైపోయాడు. అయిపోతే ఈ ఎనిమిదిటిని నిర్వహిస్తున్నది ఆయన నేరుకు కలగాలి, లేకపోతే మనం నిర్వహిస్తున్నామా? భ్రమ తప్ప నేననుకునే నన్ను నేను నిర్వహిస్తున్నానా? నేననుకునే నన్ను అంటే నేననుకునే దేహాన్ని మనం నిర్వహిస్తున్నామా? ఇందులో జల వ్యవస్థ కానీ, ఇందులో పృథ్వీ వ్యవస్థ కానీ, ఇందులో అగ్ని వ్యవస్థ కానీ, ఏది మన చేతిలో ఉందండి? ఏది మనకు లేదు. కనుక దేహంతో తన్మయుడు వైపే నేను నేను అని ఇన్ని బడాయి మాటలు చెప్తున్నావే, అది ఎంత భ్రమ తేల్చేస్తా. నువ్వు అనుకునే దేహంలో గురించే నీకు తెలియదు కనుక నువ్వు దేహానివి కావు. మరి దేహాన్ని కాకపోతే నేను ఎవరినండి? పోను ఊపిరివా అంటే ఊపిరి కూడా నాకు తెలిసి తీస్తున్నానా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నేను ఊపిరి తీస్తున్నాను అని కాన్సెంట్రేట్ ఎవడైనా ఊపిరి తీసాడా? దాని మటుగా జరిగిపోతుంది. ఎవడు చేస్తున్నాడు ఇది? ఆలోచించాడు అంటే ఒక మహాచైతన్యం నిరంతరాయంగా నిరంతరాయంగా చేతనారహితమైన దాన్ని చైతన్యం చేస్తుంది. దీనితో మమైకం చెంది నేను ఇదని భ్రమిస్తున్నావు. అది దేనివల్ల? మనస్సు వల్ల, అహం వల్ల. అది మాత్రం దేనివల్ల యాక్టివ్ అయింది? ఈ చెయ్యి దేనివల్ల కదిలిందో అది కూడా దానివల్లే కదిలింది. ఆ మనోరూప చైతన్యం కూడా దానివల్లే కదిలింది. కనుక అక్కడికి వెళ్ళు. ఎనిమిది అయిన వాడు ఈశ్వరుడు అని. అంటే ఎనిమిదే అయిన వాడు కాదు, ఎనిమిది అయిన వాడు. రెండిటికి చిన్న తేడా ఉంది. బాగా ఆలోచిస్తే ఎనిమిది అయిన వాడంటే ఎనిమిది మాత్రమే అయినవాడు అని. కానీ ఎనిమిది మాత్రమే అయినవాడు కాదు, ఎనిమిది అయినవాడు అని. ఎనిమిదే అయినవాడు కాదు ఆయన, ఎనిమిది అయినవాడు. అంటే ఎనిమిది అయి కూడా ఎనిమిదికి అతీతంగా ఉన్నాడు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కనుక పరమాత్మ జ్ఞానం ముందు కావాలి అంటే ఇందాక చెప్పినట్లు కదిలే బస్సు బట్టి లోపల డ్రైవర్ని ఎలా పోల్చుకున్నావో ఎనిమిది బట్టి ఎనిమిదింటిగా నీకు కనిపిస్తున్న పరమాత్మను చూడు. ఆయన అవ్యక్తుడు, ఆ అవ్యక్తమైనది నీకు అందదు. కనుక వ్యక్తమైన దాని నుంచి అవ్యక్తాన్ని పోల్చుకో. కనుక భగవంతుడు ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడరా అంటే నన్ను తెలుసుకోండిరా అనడానికి సృష్టించాడట. కనుక ఈ అష్టమూర్తులు ఆయనే అని తెలుసుకో. అంటే ఇంకా నువ్వు కూడా ఆయనే. నువ్వు అనుకుని తన్మయం చెందే ఐదు, నీ బుద్ధి, నీ మనస్సు, నీ అహంకారం కూడా ఈశ్వరుడు అయిపోయాడు. ఎప్పుడో నువ్వు ఈశ్వరుడు కాలేదా? నువ్వు ఈశ్వరుడు కాలేదా? అప్పుడు జీవ ఈశ్వర ఐక్యం అంతకంటే ఇంకేముంది? కనుకనే ఈ జగత్తు ఈశ్వరమయం అనే స్పృహతో ఎవడు ఈశ్వరుని ఉపాసిస్తాడో వాడు మాత్రమే ఆత్మను పొందగలడు. అంతేగాని జగత్తు వేరు ఈశ్వరుడు వేరు అనుకున్నవాడు ఆత్మని పొందలేరు. అయితే జగత్తు యందు ఈశ్వర దృష్టి చూసినప్పుడు ఈశ్వరుడు సత్యం గనక ఈశ్వర ఏవ సత్య అన్నాం. కానీ ఈశ్వరుని వల్ల పరిణామం పొందుతున్నవన్నీ కూడా సత్యములు అనడానికి వీల్లేదు. అంటే ఇందాక చెప్పినట్లుగా దేహమే నేను అని స్థితికి వెళ్ళిపోతాం. ఈ పరిణామములు చెందిన వాటి అన్నిటి యందు ఉన్నాడు. కనుక ఈశ్వర దృష్టితో ఇది సత్యం, జగద్దృష్టితో ఇది అసత్యం. అందుకు జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అనే విషయం చెప్పారు. అందుకు ఆయన వల్ల ఇవి చేతనత్వం పొందుతున్నాయి కానీ ఇవి స్వయం చేతనములు కావు అని తెలిసినప్పుడు నేననబడే జీవుడు కూడా ఉనికి మనకి అన్ని అయ్యాక ఇంక జీవుడిని ఎక్కడున్నాడండి? ఆ జీవేశ్వరక్యం చూపిస్తున్నారు. నాణ్యత్కించన విద్యతే, ఇంతకు మించి మరి ఏదైనా ఉందంటే నా అన్యత్కించన విద్యతే, దీనికి మించి మరొకటి లేదు అని తెలుసుకోవడానికి మనం చెయ్యాలి ఏంటంటే విమర్శతాం యస్మాత్ పరస్మాత్ విభోహో. ఇక్కడ సాధన ఇచ్చేశారు మనకి. అదేంటి విమర్శతాం? విమర్శతాం అనగా తత్వ విచారణ చేసేవాళ్లకు అని అర్థం అనమాట. అంటే ఎవరైతే నిత్య విచారణ చేస్తారో, విమర్శ చేస్తారో, విమర్శ చేయడం అంటే వాడిని వీడిని తిట్టుకోవడం కదండి. నన్ను ఎందుకు అలా విమర్శిస్తావు అంటే తిట్టుకోవడమే విమర్శ అనుకుంటున్నాం. విమర్శ అంటే తడిమి చూడడం, పరిశీలించి చూడడం, విశ్లేషించి చూడడం. ఇప్పటి వరకు మనం చేసింది విమర్శత. ఈ విమర్శతాం 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 ఎక్కడికి తీసుకుపోయింది? యస్మాత్ పరస్మాత్ విభోహ నాణ్యత్ కించన. మొట్టమొదటిగా ఎనిమిది ఆయనే అని చెప్పి చెప్పి ఆ పరస్మాత్ సర్వాతీతుడైన ఆ విభునకి, విభుడంటే ఇక్కడ ఈశ్వరుడు, ఆ ప్రభువునకు భిన్నంగా సృష్టిలో ఏదీ లేదు అని తెలుసుకుంటారు. ఏ ప్రభువు? ఆ ప్రభువే దక్షిణామూర్తి. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి వాడు ఆయన. కనుక మూర్తులు ఎన్ని? ఎనిమిది. ఎనిమిది మూర్తులైన వాడెవడు? దక్షిణామూర్తి. ఇది అండి విశేషం. అష్టమూర్తులైన వాడు దక్షిణామూర్తి. ఏమిటి చమత్కారం అంటే అష్టమూర్తులు ఆయనవి. ఒక్కొక్క మూర్తిలో తన దక్షత చూపిస్తున్నాడు ఆయన. దక్షత అంటే సమర్థత. ఒక్కొక్క మూర్తిలో సమర్థత చూపిస్తున్నాడు. కనుక ఎనిమిది మూర్తులు ఆయన దక్షత వల్లనే వెళుతున్నాయి. కనుక ఎనిమిది మూర్తులకి దక్షత అయినవాడు. అయితే ఎనిమిది మూర్తులుగా దక్షతను చూపిస్తున్నవాడు వీటన్నిటిని నడుపుతున్నా వీటికి అంటకుండా ఉండే దక్షత గలవాడు. అందుకు అమూర్తిగా ఎవడు దక్షుడంటే ఈశ్వరుడు అని అర్థం. ఆయన స్వతహాగా అమూర్తి, ఎనిమిది మూర్తులుగా మూర్తి. కనుక వ్యక్తమైనప్పుడు అష్టమూర్తులు, అవ్యక్తమైనప్పుడు అమూర్తి ఎలా ఉన్నాయని దక్ష. అది ఇక్కడ విశేషం. దక్ష అంటే సమర్థుడు. అది ఇందులో ఉన్నటువంటి దక్షిణామూర్తి, అష్టమూర్తి ఈ రెండిటి సమన్వయం మనకింత చక్కగా గోచరిస్తున్నది. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? అష్టమూర్తి ఉపాసనే మనకు మార్గం అన్నాడు. అష్టమూర్తులను ఉపాసించు అంటే ఎనిమిదింటిలో దాగినవాడు, సూర్యచంద్రులుగా ఉన్నవాడు, అహంకారముగా భాషించేవాడు ఎవడో ఆయనను నమస్కరించమన్నారు. ఇది నీలో ఉన్నది, బయట ఉన్నది అంతా ఒకటే, అది మ్యాక్రో అయితే ఇది మైక్రో అని చెప్పి, విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినామపి విగ్రహే శత్రింసత్వ సంఘాత సర్వత్రాప్యనువర్తతే అని ఇక్కడ విషయాన్ని సురేశ్వరాచార్యులు వ్యాఖ్యానించి చాలా రహస్యాలు చెప్పారు అనుకోండి. 8 గురించి చెప్పాడు, కానీ ఇప్పుడు అంత దూరం మనకు వెళ్ళం గనక ఈ 8కి సంబంధించినదే అన్ని సాధనలు కూడా 8కి సంబంధించినది. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అన్నప్పుడు 8 చెప్పాడు ఆయన. అలాగే మన శరీరంలో పరిశీలిస్తే 7 చక్రములు చెప్తున్నాం. ఈ 7 చక్రములు యందు భాషించుతూ ఎవడున్నాడో వాడు ప్రధానంగా దానితో మమేకం చెందిపోయిన వాడు 8వ వాడు అవుతున్నాడు. కానీ వాడెవడో అహంకారంగాన్ని తేల్చడానికి 7 చక్రాలు గుండా సాధన చేయడం మనకు చెప్పబడుతుంది. కనుక యోగపరంగా కూడా అష్టమూర్తి ఉపాసన ఉన్నది, ఉపాసనా పరంగా ఉన్నది, ప్రకృతి యొక్క తత్వ విచారణ చేస్తూ నేతి 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 అని తొలగించడానికి కూడా అదే కనిపిస్తూ ఉన్నది. ఇలా వెళుతూ, అయ్యా భూమి నీరు అగ్ని వాయువు ఇవన్నీ నీ శరీరములే, కానీ ఇన్ని శరీరములు ప్రకాశించడానికి కారణం నువ్వయ్యా అని తేల్చి చెప్పడం. కానీ వ్యక్తమైన దానికంతటికీ హేతువైన అవ్యక్తానివి నువ్వు, వ్యక్తమందంతటా భాషిస్తూ ఉన్న అవ్యక్తానివి నువ్వు అని గ్రహించడమే అష్టమూర్తి ఉపాసన. మొదటిగా బాహ్యంగా మనం చేసేటప్పుడు పెద్దవాళ్ళు మనకి ఒక చక్కటి వివరణ ఇచ్చేశారు. ఈ అష్టమూర్తిమయమైనటువంటి ఈ దేహాన్ని భగవానుడు ఎలా నిర్వహిస్తున్నాడు అనే దానికి ఒక చక్కటి ఉపమానం వాడారు సురేశ్వరాచార్యులు. అదేమిటంటే, వీణాదండో మహామేరుహు అస్థిని కులపర్వత అని చెప్పారు. ఎందుకంటే సర్వ చైతన్యం మన శరీరంలో ప్రసరించడానికి ప్రధాన కారణం వెన్ను, ఆ వెన్నులో ఉండే సుషుమ్న, ఆ సుషుమ్న నుంచి ప్రసరించే ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి యొక్క ఈ స్పందన వల్ల శరీరంలో పంచభూతాల్ని నియంత్రించడం, పంచభూతాల్ని ప్రవర్తింపజేయడం ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఈశ్వర చైతన్యం మనలో ప్రసరించడానికి ప్రధాన సేతువవుతోంది వెన్నుదండ, అందుకని అది వేణట. ఇది పట్టే నేను అందరినీ సవరిస్తున్నానని చెప్పడానికే దక్షిణామూర్తి చేతులు వేణుందిట. అది అందుకు వేణ పట్టి ఉంచేవాడు. అందుకు ఈ దివ్యమైన వేణని ఇంత వర్ణంగా వర్ణిస్తూ మహానుభావుడు సురేశ్వరాచార్యులు ఒక సూచన ఇచ్చాడు. కనుక దృష్టాచ అదృష్ట సిద్ధి అని అనేక చోట్ల శంకరుల వారు చెప్తూ ఉంటారు, దృష్టాచ అదృష్ట సిద్ధి అని. ఎందుకంటే చూసే దాని వల్లనే నువ్వు అదృష్టము చూడని దాన్ని పోల్చుకోగలవు. అందుకు నువ్వు చూసే ఈ జగత్తు అష్టమూర్త్యాత్మకము అని తెలుసుకుంటే అష్టమూర్తులు ఎవడో ఆ అదృష్టమైన ఈశ్వరుణ్ణి నువ్వు తెలుసుకోగలవు. అదృష్టమైన ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి దృష్టమైన జగత్తు కల్పితమైనది అనే విషయం మనకి ఇక్కడ స్పష్టం చేస్తూ, మొదటి నుంచి మనం ఎస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే అనే మాట నిన్న కూడా, ఎస్ సాక్షాత్కరణాత్ అని సాక్షాత్కరణం సాక్షాత్కరణం అనే మాట, యత్ సాక్షాత్ అపరోక్షాద్ బ్రహ్మ అనే బృహదారణ్యక ఉపనిషత్తు మాట శంకరులకి ఎంత ఇష్టమో మనకు తెలిసిపోతుంది. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అదే 8వ శ్లోకంలో స్పష్టం చేసేశారు, ఇంకోటి ఏం లేదు. సాక్షాత్ నేరుగా ఉన్నాడు అన్నాడు. సాక్షాత్ అంటే నేరుగా నిత్యం, అందుకే నిత్యాపరోక్షయా అని మనం అర్థం చెప్పుకున్నాం. ఏది నిత్యమో అపరోక్షమో అని. కనుక సాక్షాత్ సూర్యుడు చంద్రుడు పంచభూతాలు దూరంగా ఉన్నాయా? అదే, వీటి ద్వారా ఆయన నిత్యం మనకు అపరోక్షంగానే ఉన్నాడు. కనుక ఈశ్వరుడు కంటే దగ్గరైన వాడు ఎవడు లేడు, ఆయన చాలా అపరోక్షంగా ఉన్నాడనే ఆ భావనను మనకి చక్కగా చెప్పి చెప్పి 9వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుకల్లా పటిష్టపరిచి, ఆయన తప్ప మరొకటి లేదు, నాణ్యత్ కంచన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోహో. ఇది ఎలాగంటే మనకి, జగత ఈసీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం అన్నారు మహానుభావులు రమణ మహర్షి ఉపదేశారంలో. జగత్ ఈసధీయుక్త సేవనం, నువ్వు ఈశ్వరుణ్ణి ఎలా పూజించాలి అంటే, జగత్ ఈ జగత్తంతా కూడా ఈసధి ఈశ్వరునిది, ఈశ్వరమయము అనే ధీతో అనే బుద్ధితో జగత్తంతా ఈశ్వరమయము. బాహ్య జగత్తే కాదు, నీ జగత్తు కూడా ఈశ్వరమయము అనేటువంటి బుద్ధితో కూడి పూజిస్తే అప్పుడు నువ్వు తరించుతావు. అదే నీకు మార్గము సుమా ఆత్మని ఆవిష్కరించుకోవడానికి. అష్టమూర్తి భృద్దేవ పూజనం, జగత ఈశ అంటే అష్టమూర్తి భృద్, ఇదే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో ప్రథమ మంత్రం, ఈశావాస్య మిదం సర్వం అని. ఈ మాటనే మనకి ఉపనిషత్తులు కూడా ఇదం సర్వం అని అనేక చోట్ల ప్రతిపాదిస్తూ వస్తున్నాయి. కనుక అన్వేషణ చెయ్యు. అన్వేషణ చేస్తూ వెళ్తూ ఉంటే క్రమక్రమంగా నువ్వు ఏ మార్గంలో అన్వేషిస్తున్నావో ఆ మార్గము నువ్వు కూడా అన్వేషింపబడే దానిలో లీనమైపోతారు సుమా. అప్పుడు ఈ రెండూ మిగిలవు. మానసంతు కిం మర్గణం కృతే నైవ మానసం మర్గ ఆర్జవం అహమయంకుతో భవతి చిన్వత. ఎంత బాగా చెప్పారు. అహమయం, ఈ నేను అనుకుంటున్నది ఏమిటి అని చిన్వత వెతకడం మొదలు పెడితే అయి పతత్యహం నిజ విచారణం, అప్పుడు నిజ విచారణలోకి నువ్వు చేరుకోగలవు. కనుక నేనెవడని నేనెవడని ప్రశ్న వేసి విచారణ ప్రారంభిస్తే చిట్ట చివరికి నాణ్యత్కించిన విద్యతే విమృషతాం అని ఎక్కడ ఆగుతామో అదే పరమేశ్వరుడు, అదే దక్షిణామూర్తి అని స్ఫుటం చేసి మనకిక్కడ అష్టమూర్తి ఉపాసన ప్రధానమని చెప్పారు. ఈ విషయాన్ని మనకి మహానుభావుడు పుష్పదంతులు వారి మహిమ స్థితిలో అందించారు. కాళిదాస మహాకవి తన యొక్క అభిజ్ఞాన సాగతులలో కూడా తెలియజేశారు. త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవః త్వమాపస్త్వం యోమత్వం ధరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతా విభ్రతు గిరహ నవిద్మస్తత్వం వయమిహితు యత్వం నభవసి. ఇది ఇంకా ఆయన అందంగా చెప్పేశాడండి. అయ్యా నువ్వు అర్కమని సోమమని ఎనిమిది అని చెప్పారు. ఇలా చెప్పి పరిణతాహ బాగా తల పండినటువంటి జ్ఞానుల విషయం చెప్పారు. కానీ వాళ్ళందరూ నువ్వు అష్టమూర్తులు అని చెప్పారు, కానీ నువ్వు అష్టమూర్తులు మాత్రమేనా అని అంటున్నాడు ఇక్కడ. పరిచ్ఛిన్నామేవంతయి, వాళ్ళు నిన్ను పరిచ్ఛిన్నం చేశారని అంటున్నావు. మేము మాకు అబద్ధం కావడానికి అన్నాం, కానీ నువ్వు కానిదే ఉందయ్యా. ఎనిమిది మూర్తులు నువ్వు అంటే ఇంకా ఏది కాదని. అందుకు నవిద్మస్తత్వత్వం వయమిహృత యత్వన్న భవసి, నువ్వు ఏది కావని నేను చెప్పగలను అన్నాడు ఇక్కడ. ఏది కావని చెప్పగలను? ఎనిమిది ఆయన అయ్యాడు అంటే ఇంకేదో కానట్టు, ఇంకోదో కానట్టు. అయినదంతా ఆయన వల్లే అయింది, ఆయనే అలా అయ్యాడు. కనుక ఇంకోటి ఆయన కానడిని ఎలా చెప్తాడు? నవిద్మస్తత్వత్వం, నీ తత్వం నాకు తెలియదయ్యా. వయమిహతు యత్వన్న భవసి, మేమేం చెప్తామంటే నువ్వు ఎనిమిది అయ్యావు అని చెప్పమయ్యా, నువ్వేవి కావు అని అంటామన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి. అంటే విశ్వమంతా తన వ్యక్తం చేస్తున్నా విశ్వానికి అతీతమైన అవ్యక్తుడు అతను అనేటువంటి దాన్ని అంత అందంగా అందించాడు మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడి వారు. ఈ విషయాన్ని కాళిదాసు, యా సృష్టి స్రష్టు రాజ్య వహతి విధిగుతం యా హవిర్యాత హోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థితావ్యాప్త విశ్వం యామాహు సర్వబీజ ప్రకృతి ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిప్రసన్నస్తనుభిరవితవస్తాభిరష్టాభిరీస. కనుక ఈ ఎనిమిది ఈశ్వరుని యొక్క ప్రత్యక్ష స్వరూపాలు. ఎందుకంటే ప్రత్యక్షమైన దాన్ని చూపించి అర్థం చేస్తేనే మనకి ఆ దివ్యతత్వం అపరోక్షం అవుతున్నది. కనుక అపరోక్షమైన దాన్ని అందించడానికి ఈ అష్టమూర్తి ఉపాసనే ప్రధానమని చెప్పి అష్టాభిర్యస్య కృష్ణం జగదపి తనభి బిభ్రతో నాభిమాన. ఎనిమిది విధములైన దేహములు ధరించి కూడా ఆయన అభిమానం లేదు రండి ఆయనకి. అంటే మనకుండది మన ఎనిమిది శరీరములు ధరించి ఇది నేను ఇది నేనని దానితో పొసెసివ్నెస్, అభిమానం అంటే పొసెసివ్నెస్ అనేది మనకు ఏర్పడింది. ఇంత విశ్వ శరీరాన్ని ధరించి కూడా ఆయనకు అభిమానం లేదు. అందుకు ఆయన ఈశ్వరుడు అయ్యాడు మన జీవుడు అయ్యాం. అంతమైంది కదా, ఆయన ఎందుకు ఈశ్వరుడు అయ్యాం, మనం ఎందుకు జీవుడు అయ్యామంటే మనం ఎనిమిదింటితోనే కలిసిపోయి అభిమానం పడిపోయాం. ఆయన ఇంత చేస్తూ ఇంత అయి కూడా దానికి అంతకుండా ఉన్నటువంటి వాడు నా అభిమాన. అలాంటి ఆయన ఈ భ్రమ అనేటువంటి తామసీ వృత్తిని పోగొట్టి ఆయన్ని తెలుసుకునే మార్గము నాకిచ్చుగాక, అంటే జ్ఞాన మార్గము నాకు అందించుగాక. సన్మార్గాలోకనాయ వ్యపనయతు సవస్తామసీ వృత్తిమీశ. నాలో ఉన్నటువంటి తామసీ వృత్తి, తామసీ వృత్తి అంటే మాయామయమైనటువంటి అవిద్య, దానిని ఆయన తొలగించుగాక. అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరోపాసనే చిట్ట చివరికి మనకి మిగిలిన సాధన. అందుకు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శివార్చన చేసుకోండారు రా అన్నారు. లేదా విష్ణు పూజ చేయమన్నారు కదండి, అంటే విష్ణువుని మాత్రం ఎలా చేస్తున్నావు, త్రిభువన విపుషం విష్ణుమీశన్నమామి అనే చేయాలి. ఆయన్ని కూడా వేరేదైనా విశ్వమయుడైన వాడినే, అది మాత్రం మర్చిపోవద్దు. అన్నీ ఏదో ఆ ఏకం చెప్పు, ఆ ఏకత్వ స్ఫురణ అంటే అన్నిట్లో ఒకటి కాదు అన్నీ ఒకటి అనేటువంటి స్థితికి వెళ్ళాలి. అన్నీ ఒకటేనే స్థితి ఈశ్వర జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఆ ఈశ్వర జ్ఞానానికి సాధనమే అష్టమూర్తి పూజ. అందుకే అష్టమూర్తి స్వరూపాన్ని మనం సర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః, మహాదేవాయ సోమమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, పరమాత్మనే దక్షిణామూర్తయే నమః. మిన్నిగా అయినటువంటి ఆ పరమాత్మని చిట్ట చివరికి గుర్తించడానికి ఎంత చక్కటి మార్గం వేశాడు. కనుక మీరు దీన్ని తత్వపరంగా అన్వయించుకుంటారో, ఉపాసనాపరంగా అన్వయించుకుంటారో, యోగపరంగా అన్వయించుకుంటారో, లేదా ఏ పరంగా అన్వయించుకోవడం చేతకాక ఇలాగే వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ సాధన చెయ్యాలి, తప్పకుండా ఆ సిద్ధి లభిస్తుంది అనే అభయం ఇందులో చెప్పి ఇదం సర్వం యదయమాత్మ అనే విషయాన్ని చిట్ట చివరికి ప్రతిపాదించి ఈ స్తోత్రం పూర్తి కాలేదండోయ్. మహిమ చెప్తున్నాడు వినండి, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరస్వం తతః సిద్ధేత్ తత్ పునరష్టధా పరిణితం చైశ్వర్యమవ్యాహతం. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం ఇచ్చారు చిట్టచివరికి. ఇంత స్తోత్రం చదివితే ఏమొస్తుంది? ఇంకొక్కసారి ముందుకు వస్తాం మనం. ఎందుకు? ఏమొస్తుందో తెలుస్తుందని ఫలశ్రుతి అది చెప్తున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగా. ఇందులో నేను ఎందుకు చెప్పాను ఈ శ్లోకములు 9 అంటే, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతం, సర్వాత్మకమై ఉన్నది ఒక్కడే అనేదాన్ని నేను చూపించడానికి వచ్చాను. సర్వాత్మకము అంటే సర్వము ఆత్మ అని రెండు కాదు, ఇక్కడ సర్వమే ఆత్మ. తీయ మామిడి పండు అంటే తీయదనం వేరు, మామిడి పండు వేరు, అవునా లేదా? కానీ మామిడి పండులో తీయదనం చూస్తున్నా తీయని కానిది మామిడి పండు మరొకటి ఉంది కనుక తీయ మామిడి పండు అన్నాం. అలాంటిది కాదు సర్వాత్మత్వ అనేటువంటిది. ఎందుకంటే నువ్వు తాడును చూసి పాము అనుకున్నాక అది తాడు అని తేలిపోయాక మరి పాము లేదంతే. కనుక ఉన్నది ఈశ్వరుడే అని తెలిసిపోయాక ఇంకా జగద్భ్రాంతి లేదు. అప్పుడు సర్వాత్మత్వం ఇది మొత్తం ఆయనే ఉన్నాడు. కనుక అది స్ఫుటీకృతం చేయడానికై ఈ స్తోత్రం ఉన్నది. ఇది స్తోత్రం అంటే మళ్ళీ స్ఫుటీకృతం చేసేది వేదాంతమా స్తోత్రమా అంటే స్తోత్రాన్ని వేదాంతంగా వేదాంతాన్ని స్తోత్రంగా ఇవ్వగలగడం ఆయనకే చెల్లు. అలా చూపించి తేన అందువల్లను, ఎందువల్ల ఇది సర్వాత్మత్వాన్ని చెప్పిన కారణంగా దీనిని ఎవరైతే అనుసంధానం చేస్తారో వారు సర్వాత్మత్వ మహావిభూతిని పొందుతారు. ఎంత గొప్పగా చెప్పారు, సర్వాత్మత్వం అనే మహావిభూతి. విభూతి అంటే జగత్తంతా ఈశ్వరుని విభూతి, విభూతి అంటే ఐశ్వర్యం. ఈ విభూతి అందంతా కూడా సర్వాత్మకుడై ఆయనే వ్యాపించున్నాడు. కనుక ఈ విభూతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయనే ఈ సాధకుడు కూడా పొంది ఈశ్వరత్వం స్వతః వాడు స్వయంగా ఈశ్వరత్వాన్ని పొందుతున్నాడు. కనుక అది మహావిభూతి సహితం. కనుక మహావిభూతి మహేశ్వర్యం అంటే బ్రహ్మజ్ఞానమే మహావిభూతి, బ్రహ్మజ్ఞానమే మహేశ్వర్యం, అదేయా ఈశ్వరత్వం. ఇది పొంది వాడు సిద్ధేత్తత్ పునరష్టధా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. వాడికి అష్టైశ్వర్యములు కూడా లభిస్తాయన్నారు. అయ్యా ఐశ్వర్యములన్నీ అయిన వాడికి మళ్ళీ అష్టైశ్వర్యాలు ఏం చేసుకుంటాడు? వద్దన్నా వస్తాయట, అది వద్దన్నా వస్తాయి. ఎందుకంటే ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందిన వాడికి ఈశ్వరుడి దగ్గరవన్నీ వస్తాయట, అంతే కదండి. అటువంటిప్పుడు వాడికి సృష్టిలో ఇది కావాలి అనే భావం ఉండదు. వాడు జగత్తులోని తిరుగుతున్నా అంతా ఆత్మయే అని తెలుసుకుంటాడు. చెప్పడానికి తనతో సహా తెలుసుకుని ఎలా అవుతాడంటే, చిదమృత సుఖరాసౌ చిత్త ఫేదం విలీనం క్షయమధిగత రూపో వృత్తి చంచతరంగ స్థిమిత సుఖ సముద్రో నిర్విచేష్ట సపూర్ణ కథమిహ మమ దుఃఖం సర్వదైకోహమస్మి అని స్వాత్మ ప్రకాశిక అనే గ్రంథంలో శంకరుల వారు చక్కగా చెప్పారు. చిదమృత సుఖరాసం, చిత్ అమృత సుఖరాసం, శాశ్వతమైన చైతన్య మహాసముద్రంలో చిత్తం అనే నురుగు లీనమైపోయింది. చిత్త ఫ్యాన్ అంట, దానిలో లేచిన వికారం అది చిత్త ఫ్యానం విలీనం. క్షయమధిగతి రూపో వృత్తి చంచత్తరంగ, ఇక ఆ చిత్తం అంటూ ఉంటేనే ఆడు తర్వాత వికార వృత్తులన్నీ పుడుతూ ఉన్నాయి. ఇంద్రియ వృత్తులనండి, మనోవృత్తులనండి, ఈ తరంగాలన్నీ సమసిపోయేట. ఇంకప్పుడు స్థిమిత సుఖ సముద్రో, స్థిమితమైన సుఖ సముద్రం, అక్కడ నిర్విచేష్ట ఏ వికారములు లేకుండా సపూర్ణ పూర్ణత్వ స్థితికి నేను చేరాను. కథమిహ దుఃఖం సర్వదైకోహమస్మి, ఇంకా నాకు దుఃఖం ఎక్కడా, నేను ఏకమే. వృత్తులనే భిన్నత్వం లేదు, నొరగలు తరంగాలు అనే భిన్నత్వం లేదు. అందుకే నిస్తరంగకమైన మున్నీరు ఓలే అని శివుని గురించి వర్ణిస్తూ శ్రీనాథుడు చెప్తారు. నిస్తరంగకమైన మున్నీరు ఓలే, తరంగాలు లేని సముద్రంలో ఉన్నట్టే, ఏ వికారము లేని నిర్వికార స్థితికి చేరితే ఇంకా నహి ప్రపంచో నచ భూతజాతం నచేంద్రియం ప్రాణగణో నదేహ నబుద్ధి చిత్తం నమనో నకర్త బ్రహ్మైవ సత్యం పరమార్థ రూపం అనే స్థితికి వెళ్తాడు. ఆ సత్యస్థితికి వెళ్ళాక భిన్నత్వం లేదు కనుక వాడి పని ఆనందమే. అందుకు ఆ ఆనందమే అసలైన సిద్ధి, పరిపూర్ణ సిద్ధి. ఇది సిద్ధించడానికి చేయవలసింది అనుసంధానం అన్నాం. అనుసంధానం అంటే ఎలా చేయాలి అదొక్కటి తెలుసుకుందాం. అస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్. ఇక్కడ అది చెప్తున్నాడు. ఏం చేయాలి మనం? ఇప్పుడు వినేశం, కొంత నిద్రపోతూ కొంత మెలకువతో ఉంటూ అయిపోయింది. కనుక దక్షిణామూర్తి స్తోత్రమైన ఫలితం ఏది, రిజల్ట్ అంటే ఎలా వినాలో ముందు శ్రవణాత్, శ్రవణం ఎలా చేయాలో చెప్పాలా చేసామో లేదో అనడానికి చివరి రోజు ఎవడికి వాడికి సాక్ష్యం. ప్రియురాలు గురించి ప్రియుడు వింటున్నంత ఇంట్రెస్ట్గా వినాలని చెప్పారు ఆయన శ్రవణం గురించి. నేనల్లే శివుడు చెప్పాడు శ్రవణం అనేది ఎలా సాగాలో అని, అలా వినాలట. అందుకని మేము విన్నాం కదండి, అది వినడమా? శ్రవణం అంత శ్రద్ధగా సాగాలి. శ్రద్ధాపూర్వకమైన శ్రవణం తర్వాత తదర్థ మనన, నిత్య మననం చేయాలి. తర్వాత ధ్యాన, ధ్యానము అంటే ఉపనిషత్తుల్లో చెప్పే నిధిధ్యాస అనే దాన్ని ఇక్కడ ధ్యానము అని చెప్పారు. మనకి ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, ద్రష్టవ్య అని ఏది ఉపనిషత్తు చెప్తోంది అదే మాట. ఆత్మావయాలే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అనే మంత్రం ఏదైతే ఉందో, యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి చెప్పిన బృహదారణ్యక మంత్రం అదే ఇక్కడ చెప్తున్నారు. దీనినే శ్రవణం చేయాలి, దీన్నే మననం చేయాలి, దీన్నే ధ్యానం చేయడం. మరి ద్రష్టవ్య అన్నాడే అంటే దర్శించాలి అన్నాడే, అదేమిటి అంటే దీనికి వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, శ్రవణేన ద్రష్టవ్య, మననేన ద్రష్టవ్య, నిధిధ్యాసనేన ద్రష్టవ్య అన్న. శ్రవణంతో చూడు, మననంతో చూడు, ధ్యానంతో చూడు. చూడు అంటే అనుభవించు అని ఇక్కడ అర్థం. దీనినే మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. మచ్చిత్త, మచ్చిత్త అంటే అహం, నా చిత్తము అంటే నాకు మూలమేనంటే చైతన్యము, ఆత్మ చైతన్యము. దాని ఎందే చిత్తము అర్పించి దాని ఎందే గణ సర్వస్వాన్ని అర్పించిన వారు వారికి ఇంద్రియములు పనిచేస్తున్నా దానితోనే ఉంటారు, దాని గురించే చర్చ చేస్తుంటారు. అందుకే సాధనావస్థలో కూడా మనం చేయవలసింది ఏంటంటే, తచ్చింతనం, తత్కథనం, అన్యోన్యం తత్ప్రబోధనం, ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాహ అని విద్యారణ్యుల వారు చక్కగా మనకు చెప్పారు సాధనని. ఏంటంటే తచ్చింతనం, తత్ చింతనం, ఆ పరమాత్మ గురించే చింతన, తత్కథనం దాని గురించే మాట్లాడుకోవడం. ఎందుకంటే ఇంకా అదే అని తెలిసాక ఇంద్రియాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఇంకా దాన్నే అంటారు, దాన్నే వింటారు, దాన్నే అనుకుంటూ దానిలోనే లీనమై ఏతదేకపరత్వంచ, ఏకపరత్వం కావాలి నిరంతరం 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 ఏకపరత్వం. అందుకే ఇవాళ కూర్చోబెట్టి ఏం చెప్పామో రేపు అదే చెప్తాం. నువ్వు దేహాన్ని కావు, బుద్ధివి కావు, ప్రాణం కావు, ఎంతవరకు చెప్తాను చెప్తామంటే అవునయ్యా కాను అని ఒప్పుకుని అక్కడికి వెళ్ళేవరకు చెప్తాను. ఎందుకంటే తదేకపరత్వంచ, ఆ ఏకపరత్వం కావాలి మనకి. నిరంతరం అదే చెప్తే అదే చెప్తే అదే నువ్వు అవుతావు, అంతే కదండి. మనం ఏది ఎప్పుడు చింతన చేస్తుంటామో అదే మనమైపోతాం. వాడికి ఏది చెప్పినా అటే వెళ్తాడు. అందుకు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యం అభ్యాసం. అందుకే నిరంతర సాధన చేస్తూ ఉంటే వైరాగ్యం పెరుగుతుంది సార్. ఏమిటిని, అది సత్యం, అది సత్యం, అది సత్యం అని చెప్తుంటే సత్యం కాదు, సత్యం కాదు, సత్యం కాదు తెలుస్తుంది. సత్యం కాని దాని మీద విరక్తి క్రమంగా పుట్టి అభ్యాసం మరింత బలపడుతూ ఉంటుంది. అటువైపు అడుగు వేస్తేనే ఇటువైపు అడుగు తీయగలం. అవును కదండి, అవునా లేదా? అందుకు అభ్యాసం అనే అడుగు వేస్తే ఈ రెండో కాలు ఆటోమేటిక్గా లేస్తుంది. అది వైరాగ్యం. అది అప్పుడు రెండు కాళ్ళు ముందుకెళతాయి. అందుకే అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అందుకు మనం బలంగా ఆ తత్వాన్ని గ్రహించడానికై ఈ తత్వమంతా రూపు కట్టి వచ్చాడు ఆయన. ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆ తత్వం వస్తుంది. అందుకు ఆ పరమశివుడి రూపం సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యో ముద్రయ భద్రయ, అది చూపిస్తున్నటువంటి ఆ స్వరూపాన్ని మనం ఒక్కసారి భావించి ఆ దక్షిణామూర్తిని శరణవేడి, భస్మ వ్యా పాండురాంగ శశి సకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణా పుస్తైర్ విరాజత్ కర కమలధరో యోగ పట్టాభిరామ వ్యాక్షాపీఠే నిషన్నో మునివర నికరై సేవ్యమాన ప్రసన్న సవ్యాల కృత్తివాస సతతమవతు నో దక్షిణామూర్తిరీశ. కనుక ఆ దక్షిణామూర్తిని ఇంకా ఉపాసించడం ఈ క్షణం నుంచే మనం ప్రారంభిద్దాం. మహామంత్రం చెప్పుకున్నాం, శివాయ గురవే నమః. ఇది అన్నంతసేపు దక్షిణామూర్తి స్వరూపం గుర్తురావాలి. ఆ వటతరు నికట నివాసం పటుతర విజ్ఞానముద్రిత కరాబ్జం కంచన దేశిక మాధ్యం కైవల్యానంద కందళం వందే అని నమస్కారం చేసుకుని ఆ దక్షిణామూర్తిని శరణ వేడదాం. స్వస్తి. సర్వం శ్రీ దక్షిణామూర్తి చరణార్విందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు సరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల ముద్దయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం నమః పార్వతీపదయే హర హర మహాదేవ
వందే శంభు మాపతిం సురగురు